రాబో ఇది మేము చేయాలనుకునే ఎలా ఉండాలో కోరుకునే కొన్ని విధానాలు కేవలం నా దృష్టిలోంచి నా కోణంలోంచి అనేవి స్థూలంగా చెప్తున్నాను. ఇందులో పూర్తిగా సూక్ష్మంగా ఉండకపోయినా నా అభిప్రాయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాను. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, చాలరి పగ్గం, పొలాలన్నీ హలాలు దున్ని ఇలాతలంలో హేమం పిండగా అంటూ మహా కవి శ్రీశ్రీ అన్నారు. కర్షక కార్మిక లోకం గురించి అత్యద్భుతంగా వివరించారు. వారి వృత్తుల్లో జీవం ఉంది కానీ వారి జీవితాల్లో వెలుగు లేదు. చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి. వారి వృత్తికి తగిన గుర్తింపు ఫలితాలు అందడం లేదు. ఎన్నో బీసీ కులాలు, ముస్లిం, ఇతర మైనార్టీలకు పేరు పేరున చెప్తున్న వెనుకబాటుతనం వల్ల సానుభూతి ఉంది. మీ కష్టాలు అవగాహన ఉంది. పొరుగు బలహీన వర్గాల ప్రతినిధిగా నన్ను ఆహ్వానించిన మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మాటల్లోనే కాదు, చేతల్లో చూపించే నిబద్ధత ఉంది. వ్యవసాయం సంక్షోభంలోకి జారిపోతుంది. అన్నం పెట్టే రైతన్న ఊపిరాడని ఒత్తిడికి లోనై ఉసురు తీసుకుంటున్నాడు. ఇప్పుడు రైతుగా జీవితాన్ని గడపాలనుకుంటున్న కుర్రాళ్లకు పెళ్లిలు కూడా కాని దుస్థితి, తలపతి కోల్పోతున్న నిలకడలేని వృత్తి, గాలిలో దీపం లాంటి ఆదాయం, నిత్య కష్ట నష్టాలు సేత్యం, నిజంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ దారులను ఆదుకుంటున్నామా? రైతుల ఓట్ల కోసం ఎర్ర చూపుతున్నామా? సబ్బు తయారు చేసిన కంపెనీకి తన సబ్బులను తామే రేటు నిర్ణయించి అమ్ముకుంటుంది కానీ రైతు ఉత్పత్తి ఎవరో రేటు నిర్ణయిస్తారు. పెరిగిపోయిన పెట్టుబడులు, కల్తీ విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూపులు, నట్టి విరిగే వడ్డీలు, అదుపులేని చీడపీడల ప్రకృతి కన్నెర్ర, ఇవన్నీ తట్టుకుని నిలబడ్డ గిట్టుబాటు కాక కొండలా పెరిగిన అప్పులు కళ్ళ ముందే కుదేలవుతున్న కుటుంబాలు, ఈ రంగాన్ని వదిలేస్తే ఒకనాటికి ఈ వ్యవసాయం అనే వృత్తే అంతరించిపోయే ప్రమాదం ఉంది. రైతులు, కూలీలు, కౌలు ధరల కష్టాలు నాకు తెలుసు. ఈ పార్టీ, మన పార్టీ ఎజెండాలో రైతులకు అగ్రస్థానం తప్పక ఉంటుంది. ఇక విద్యా విషయానికి వస్తే చిన్న ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి అది అందని ద్రాక్ష పండు అవుతుంది. టీచర్లు లేని స్కూళ్ళు, కటిక నేలపై చదువులు ఓ పక్క, మధ్య తరగతిని బెంబేలెత్తించే కార్పొరేట్ స్కూళ్లు మరో పక్క, ఈ విద్యా వ్యవస్థలో భేదాలు సమాజంలో విభేదాలు తీసుకొస్తున్నాయి. డబ్బు కొలది విద్య, ఇది అన్యాయం. ఎక్కడుంది సమన్యాయం? అందరూ మన పిల్లలే కదా, అందరూ సమానమే కదా. అయితే తేడాలు, భారమైన చదువులతో ఆర్థికంగా సామర్థ్యం లేని వాళ్ళు బాల కార్మికులైపోతున్నారు. కాస్త భరించగలిగే కుటుంబాల్లో పిల్లలు చదివే యంత్రాలైపోతున్నారు. ఇక ఉన్నత విద్య విషయానికి వస్తే చదువుకి చేసే పనికి ఏమాత్రం సంబంధం ఉండట్లేదు. మన సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా ఈ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ఆ అభిప్రాయం. ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు పోటీ పడాలి. కుటుంబ పోషణ కోసం ఏ విద్యార్థి చదువు ఆపే పరిస్థితి రానివ్వకూడదు, రానివ్వం. హైదరాబాద్ లాంటి మహానగరంలో గాంధీ ఆసుపత్రిలో ఓ నిండు గర్భిణి ప్రసవించడానికి వెళ్తే బెడ్ ఖాళీ లేదా? బెడ్ మీద కాకుండా ఆసుపత్రి వరండాలో, పంచలో ఒక నలుగురు మహిళలు చీరల చుట్టూ పట్టుకుంటే అలాంటి పరిస్థితిలో ఆ స్త్రీ, ఆ మహిళ ప్రసవ వేదనతో బిడ్డలు ప్రసవించిందే? ఇది సభ్య సమాజం ఎంత సిగ్గుపడాల్సిన విషయం. మనం మనుషులు మరేమన్నా కూడా ప్రశ్నించడం మరుగు చూసుకుంటాయి. మనకు ఆ మాత్రం కూడా అవకాశం లేదే. ఇది మహారణ్యమా జనారణ్యమా? ఇక పల్లెల్లో అయితే మరీ ఘోరం. డాక్టర్లు ఉండరు, ఉండే పరికరాలు ఉండవు, అన్ని ఉంటే మందులు ఉండవు. కనీసం కుక్క కరిస్తే, పాము కరిస్తే ప్రాణాలు కాపాడే మందులు కూడా అందుబాటులో లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ప్రతి గ్రామంలో అందుబాటులో ఓ వైద్యుడు, ఆయన దగ్గర కనీస వైద్యానికి అవసరమయ్యే మందులు ఇవే నా స్వప్నం. కార్పొరేట్ ఆసుపత్రులు అందించే వైద్యం కనీస జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించలేమా? ఇదే ఆలోచన. ఈ దిశగానే నా ప్రయత్నాలు, మా అందరి ప్రయత్నాలు సాగుతాయి అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. చాలా పేదరిక సిచ్యువేషన్ మధ్యతరగతి మన రాష్ట్రంలో ఎక్కువగా ఉండే జాతి, నిత్యం కొట్టుమిట్టాడే ఓ ప్రత్యేక తరగతి. వీళ్ళు 2 రూపాయలు బియ్యం పొందలేరు, కిలో 25 రూపాయలు బియ్యం కొనలేరు. అన్నీ ఉంటాయి, చదువు, విజ్ఞానం, సంస్కారం, సామర్థ్యం, కానీ దేనికి నోచుకొని ఓ చిత్రమైన పరిస్థితి. ఒకప్పుడు 100 రూపాయలు సంచి నిండా కూరగాయలు ఇంటికి వచ్చాయి, కానీ ఇప్పుడు 500 కూర సంచి నిండటం లేదు. కుటుంబం అంతా వారానికి ఒకసారి బయటకు వెళ్ళాలంటే బడ్జెట్ వేసుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వ పథకాలకు నోచుకోలేరు, కార్పొరేట్ స్థాయికి అందుకోలేరు. ఎల్కేజీ వేలల్లోనూ, కాలేజీ లక్షల్లోనూ ఫీజులు చెల్లించాలి. సొంత ఇల్లు కల, అద్దెను బారెడు, అసంపూర్ణ జీవితం. పై స్థాయిని అందుకోలేక, ఓ మెట్టు దిగలేక మధ్యలో కూరుకుపోయిన ఈ తరగతికి మన పార్టీ అండగా నిలుస్తుంది. మధ్యతరగతి జీవులకు కూడా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోయేలా, అప్పుల ఊపులో కూరుకుపోకుండా చూసేలాగా మన పార్టీ ప్రణాళికలు మనం ఏర్పాటు చేసుకుందాం. గుండు సూదు నుంచి భారీ యంత్రాల వరకు కష్టం కార్మికులది, లాభం యజమానులది. గనుల్లోనూ, ఓడల్లోనూ, ప్రభుత్వ యంత్రాంగాల్లోనూ, ప్రైవేటు రంగాల్లోనూ సంఘాలు కట్టిన, అసంఘటితంగా ఉన్న కార్మికుల జీవితాలు కష్టాలు పాలే. ఆటో వాళ్ళు, హాకర్లు, నిర్మాణ పనులు చేసేవారు, ఇలా నిత్యం శ్రమించే శ్రామికులకు తగిన న్యాయం జరగడం లేదన్న అభిప్రాయం. అందుకే మన పార్టీ కార్మిక సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. మహిళలు, అమ్మలు, వాళ్ళల్లో నా తల్లిని, వాళ్ళల్లో నా సోదరి మనుల్ని, ఆ చెల్లెల్ని చూసుకుంటాను. స్త్రీలను భూమాతతో పోల్స్తాం, నిజం. మహిళలు అంత భారాన్ని మోస్తున్నారు కాబట్టి తల్లిగా, చెల్లిగా, ఇల్లాలిగా ఆమె పాత్ర చాలా గొప్పది. మానసికంగా, శారీరకంగా ఆమె శక్తి సన్నగిలిపోయేంత శ్రమిస్తుంది. ఆకాశంలో సగం అంటున్నాం, కానీ వారి కష్టాల్లో ఎంతవరకు గుర్తిస్తున్నాం? వారి కష్టాలను వారికి ఎంతటి సమాన హక్కులు కల్పిస్తున్నాం? అంతరిక్షంలోకి ఎగిరేంత పోటీ పడుతున్న మహిళ పడ చిన్న చూపేనా? ఈ పరిస్థితి మారుద్దాం. మహిళ కంటే మహాశక్తిని, మహిళ అంటే మహాశక్తిని నిరూపిద్దాం. ఆమెను బలోపేతం చేద్దాం. మహిళా సాధికారితకు పెద్ద పీట వేద్దాం. రాష్ట్ర ప్రగతిలో వారిని భాగస్వాములు చేద్దాం. ఉద్యోగుల్లో అత్యధికంగా ఉన్న ఎన్జిఓల గురించి, క్లాస్ 4 ఎంప్లాయీస్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. నెలలో మొదటి తారీఖు కోసం ఎదురు చూసే ఉద్యోగుల కుటుంబాలు కష్టాలు నాకు తెలుసు. ఏటా వచ్చే ఇంక్రిమెంట్లు, పండక్కి చేతికొచ్చే బోనసుల కోసం, ఫెస్టివల్ అడ్వాన్సుల కోసం ఎదురు చూసే ఉద్యోగులు ఉన్నారు. పెరిగిన ధరలు, ఖర్చులు వారి జీవితాలకు, జీతాలకు సంబంధం లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేట్ రంగంలో రోజంతా కష్టపడే ఉద్యోగులైనా, వేళకాని వేళ ఉద్యోగం చేస్తున్న ఇతర ఉద్యోగస్తులైనా, అందరికీ ఒకటే పరిస్థితి. గౌరవంగా, గౌరవప్రదంగా జీవించేలా జీతాలు, పని గంటలు ఉండాలని, ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెంచాలని నా ఆకాంక్ష. ఆ కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మానవ వనరులు మనకి ఎంత ఉన్నాయో నేను ఇంతకుముందు తెలియజేశాను. వాటిని సరిగ్గా వినియోగించుకోవటం లేదని కూడా అందరికీ మనం చేశాను. ఇక్కడ పోటెత్తిన వరదలా కనిపిస్తున్న మీ అందరినీ చూస్తుంటే నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క పవర్ఫుల్ హౌస్ అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క డైనమిక్ మిస్సైల్స్ అనిపిస్తుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్, టాలెంట్, కెపాసిటీ, పొటెన్షియాలిటీ మరి నాకు అనిపిస్తున్నాయి. అద్భుతాలు చేయగలిగిన వాళ్ళు, అసాధ్యాలను సుసాధ్యం చేసిన వాళ్ళు, కళలను నిర్ణయం చేసుకున్న కార్య సాధకులు మీలో నాకు కనిపిస్తున్నారు. జాతిని జాగృతం చేసిన మహనీయుడు వివేకానందుడు అన్న మాట గుర్తొస్తుంది సందర్భంలో. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, సంకల్పం, దృఢదీక్ష కలిగిన యువతే మన దేశ సంపద అన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఆ మాటలు నిజం అనిపిస్తున్నాయి. మన దేశంలో ఏ దేశంలో లేనంత యూత్ పాపులేషన్ ఉంది. మన దేశ జనాభాలో 59% మంది యంగ్ పీపుల్. మనది యువ దేశం, మన రాష్ట్రం యంగ్ స్టేట్. అభివృద్ధి అనగానే మనకు అమెరికా గుర్తొస్తుంది, కానీ అలాంటి అమెరికాలో సైతం ఇంత స్థాయిలో యంగ్ పాపులేషన్ లేదు. మన యువతరం అన్ని రంగాల్లో దూసుకు వెళ్ళగలదు. వ్యాపారం, వాణిజ్యం, సైన్స్, టెక్నాలజీ, అధికారం అన్ని రంగాల్లో అద్భుతం సృష్టించగలదు. దానికి మన పార్టీ సపోర్ట్గా అండగా నిలబడుతుంది. సమాజ స్థాపన రేకట్లను ఆకాశంలోకి పంపిస్తున్నామే, కానీ చాలా పల్లెటూళ్ళ దాకా ఎర్ర బస్సులను కూడా పంపించలేకపోతున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయాలు కట్టుకుంటాం, మట్టి రోడ్లు కూడా వేసుకునే గ్రామాలు నేటికీ ఉన్నాయి. ఒక పక్క మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మరో వంక సాధారణ జ్వరాలకు వైద్యం అందక మరణాలు. ఆడపిల్లల హాస్టల్లో కనీస సౌకర్యాలు లేని దుస్థితి. ఆర్థిక అభివృద్ధి పెరుగుదల గురించి గొప్పలు చెప్పుకుంటున్నాం, అన్నదాతలు, చేయత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే సిగ్గుతో తలంచుకుంటున్నాం. ధాన్యం పండించే రైతు 2 రూపాయల బియ్యం కోసం బాను తిరుగుతున్న దుస్థితి ఎందుకు వచ్చింది? జెట్ వేగంతో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సంచులతో రూపాయలు తీసుకువెళ్లి చేతుల్లో సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మన సమాజం వైరుధ్యాలతో ఒత్తిళ్లకు లోనవుతుంది. మన ఈ రాష్ట్రం రిచెస్ట్ స్టేట్ విత్ ద పూరెస్ట్ పీపుల్. ఇక్కడ అన్నీ ఉన్నాయి, జనం, జలం, ఖనిజం, కానీ వనరులు సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాం. ఏవో 4 లైన్ల రోడ్లను చూసి మురిసిపోతున్నాం, కానీ అంతర్గత రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. గట్టిగా వర్షం పడితే మెయిన్ రోడ్లో కూడా గతుకుల బొంతవుతుంది, అది కూడా మనకు తెలుసు. తాగడానికి నీళ్లు తెచ్చుకోవడానికి ఆడపడుతూ ఇప్పటికీ మైళ్ళకు మైళ్ళు నడిచి వెళ్లాల్సిన దుస్థితి. వైద్యం అందుబాటులో లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత, వాటిని పొందడం ప్రజల హక్కు. అది ఖచ్చితంగా మనకి మనమే చేసుకుందాం. కొన్ని దేశాల్లో చేయకూడని పని చేయటానికి డబ్బు తీసుకుంటారు. మన దేశంలో చేయాల్సిన పని చేయటానికి కూడా డబ్బు తీసుకుంటారు. ఇది ఎక్కడో విన్నాను, కానీ ఇది అక్షర సత్యం. ఇప్పుడు మన దగ్గర అవినీతి వ్యవస్థీకృతమైపోయింది. అవినీతి నిర్మూలన మన పార్టీ ఎజెండాలో ముఖ్య అంశం. అవినీతిని పైనుంచి కిందకి ప్రక్షాళన చేయాలి, ముఖ్యంగా రాజకీయ అవినీతిని. దీన్ని ప్రక్షాళన చేస్తే కింది దాకా అవినీతిని నియంత్రించవచ్చన్న నేను గట్టిగా నమ్ముతున్నాను. జనం భరించలేని స్థాయికి, జనజీవనంలో అంతర్భాగమైపోయిన స్థాయికి ఈ అవినీతి చేరిపోయింది. ఏదైనా పంట పండించేటప్పుడు చీడ పురుగులు చేరితే అది ఆకులు తింటుంది, మొగ్గలు తింటుంది, కానీ అవినీతి అనే చీడ పురుగు ప్రజల సిరుల పంటకు పడితే ఆకుల్ని మొగ్గల్నే కాదు మొదల్ని తినేస్తుంది. నాకు తెలిసి అవినీతికి మూడు కారణాలు. 1 ఆకలి, 2 అవసరాలు, 3 అత్యాశ. పూటికి లేని పేదవాడు ఆకలి తీర్చుకోవడానికి అవినీతి చేస్తే అది ఆకలి తప్పు. కడుపు నిండా అన్నం పెట్టి వసతులు సమకూర్చి దాన్ని ఎరగట్టచ్చు. కొందరు చిన్న చిన్న అవసరాల కోసం అవినీతికి పాల్పడితే తప్పని హెచ్చరించి వారికి మంచి మార్గం చూపించి వారిని సరిదిద్దచ్చు. కానీ మూడవ రకం అత్యాశ పరులు అవినీతికి దిగి దోపిడీ చేస్తుంటే అది జాతికే ప్రమాదం, యావత్ ప్రజల అందరి ఆస్తికే ప్రమాదం. ఈ పార్టీ ప్రజాభీష్టం మేరకు రాజకీయ అవినీతి ప్రక్షాళనపై స్పష్టమైన వైఖరితో ఉంటుంది. పైనుంచి ఒక రూపాయి కింద దాకా వెళ్ళాలి అంటే గతంలోనే మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అన్నారు, ఆ రోజుల్లో రూపాయి కిందకి వెళ్లేసరికి 19 పైసలు అవుతుందని. ఇప్పుడు ఎంత స్థాయికి దిగజారిపోయిందో చెప్పలేము, కానీ రూపాయి తన ప్రయాణంలో రూపాయి అనే కింద స్థాయికి చేరే రోజు రావాలి, వస్తుంది. దానికి అన్ని రకాల ప్రయత్నాలు, అన్ని రకాల చట్టదిట్టాలు మనం చేస్తాము. దానికి అందరి యొక్క కోఆపరేషన్ ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. రైతు సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఊతం ఇవ్వడానికి మౌలిక వసతులు కల్పన పెద్ద ఎత్తున జరగాల్సింది. దానిలో భాగంగా సాగునీటి రంగాన్ని మేము ప్రోత్సహిస్తున్నాం, ప్రాజెక్టులు కట్టడానికి మేము మద్దతు ఇస్తాం, కానీ అవినీతికి పెద్దపేట వేసే విధంగా రూపొందించిన విధానాలని వ్యతిరేకిస్తాం. భారీ సాగునీటి ప్రాజెక్టులే కాదు, చిన్ని నీటి వనరులను చేలకు మళ్లించే పథకాలను కూడా రూపొందించాలి, చెరువులను కుంటలను పరిరక్షించాలి. సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి నియంత్రించి ప్రాజెక్టుల నాణ్యతపై దృష్టి పెట్టాలి. డిజైన్ల ప్రకారం మొత్తం ఆయుక్కటు నీరందేలా చూడాలి. ఇది మా పార్టీ ఆలోచన. ఇక మద్యం మత్తు కుటుంబాన్ని చిక్కు చేస్తుంది. తాగి భార్యను పట్టుకుని రోడ్డు మీద తన్నే భర్తను చూస్తుంటాం, కానీ కుటుంబం గుర్తు రోడ్డున పడకూడదని కక్కలేక మింగలేక లోపలే కుమిలిపోయే మధ్య తరగతి ఇళ్ళాలు వాళ్ళ మనసు నాకు తెలుసు. పథకాల పేరుతో కుడి చేత్తో కల్పించిన ప్రయోజనం మద్యం పేరుతో ఎడమ చేత్తో లాగేసుకుంటున్నారు. ఇది కాదు అవసరాన్ని తీర్చుకునే మార్గం, ఇది కాదు అభివృద్ధికి సోపానం. మద్యపానాన్ని నియంత్రించడమే సమస్యల్ని అరికట్టడానికి మార్గమని నాకు తోస్తుంది. ఎలా ఉంటుంది మన విధానం అనేది శాస్త్రీయంగా అధ్యయనం చేసి పరిపూర్ణంగా పార్టీ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా దాని మీద ఒక నిర్ణయంతో వస్తాం. మహిళా సోదరి మనులకు ఊరట కలగజేస్తాం. ఇంకా సెన్సిటివ్ విషయాలైనటువంటి నక్సలిజం, తెలంగాణ ఎస్సీ వర్గీకరణ, కాపులను బీసీలో చేర్పించుకునే ఇవన్నీ కూడాను నేను ఒక్కడిని ఇమ్మీడియట్ గా తీసుకునే నిర్ణయం కాదు. ఇది చాలా సునిశ్చితమైనది, శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి, మేధావులతోటి మేధవ మదనం జరగాలి, వారందరి యొక్క ఇన్పుట్స్ తీసుకోవాలి, సమిష్టిగా అందరం కలిసి ఒక నిర్ణయానికి రావాలి. అది ప్రజాభీష్టానికి అనుకూలంగా ఉండాలి, అనుగుణంగా ఉండాలి, వారి శ్రేయస్సుకు అది సపోర్టుగా ఉండాలి, వాళ్ళ సంతోషాన్ని ఇవ్వాలి, వాళ్ళకి వాళ్ళ మొహంలో చిరునవ్వు చిందించాలి. దానికి గాను సమయం తీసుకుని చెప్పాలి. అయితే ఆ నిర్ణయాలు ఫైనల్ గా ఒక నిశ్చితాభిప్రాయంతో చెప్పే ముందు ఇవి ఎలాగొచ్చినాయని చెప్పడానికి ఇది అవకాశంగా తీసుకున్నాను. నక్సలిజం అనేది పేదల గురించి పుట్టిన ఎన్నో సమస్యల్లో ఈ నక్సలిజం కూడా ఒకటి. నలుగురు వ్యక్తుల్ని నిర్మూలించడం ద్వారా సమస్య పోదు. రోగం ఒక చోట మందుల చోట వేస్తే సమస్యకు పరిష్కారం కాదు. పేదరికం నుంచి పుట్టిన బాధలు, ఒత్తిళ్ల నుంచి కొందరు యువత దారి మళ్ళుతున్నారు, అదే దారి అనుకుంటున్నారు. ఈ పరిస్థితి కొనసాగటం ధర్మం కాదు. వ్యవస్థకు మూలమైన పేదరికాన్ని నిర్మూలిద్దాం. సమస్య మూలాలపై మనం దృష్టి సాధించాలి. దీని శాంతి భద్రత సమస్యగా నేను చూడటం లేదు, దీని ఒక సామాజిక సమస్యగా నేను భావిస్తున్నాను. ఆ దృష్టితో దీన్ని సమిష్టిగా ఒక నిర్ణయం జరగాలి. అది తప్పకుండా మీ ముందుకు వస్తాను. ఇదిగో ఇక్కడున్న పోలీసులు, వాళ్ళని చూసినప్పుడల్లా నా గతం గుర్తొస్తుంది. ఎనక పగలనక, ఎండనక వాననక, లెక్క చేయకుండా నడి రోడ్డు మీద దుమ్ముని ధూళిని ఎండకి వాటికి ఎంతో కష్టపడుతూ నడి రోడ్డులో సైనికులు శత్రులతో యుద్ధం చేస్తే మా చుట్టూ ఉన్న సమస్యల్ని పరిష్కరించే సైనికులు మన పోలీసులు. ఆ విషయం నాకు తెలుసు. పోలీసు కుటుంబాల జీవితం వారు వారిని ఆవరించుండే పరిస్థితులు. నేను కానిస్టేబుల్ కొడుకుని, నాన్న జీవితం కానిస్టేబుల్ గానే మొదలైంది. నేను ఒక చిరు ఉద్యోగి కొడుకు నుంచి చిరంజీవి అయ్యాను. కాబట్టి పోలీసుల సమస్యపై వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు ఇస్తూ వారికి ఉద్యోగ భారం తగ్గి, ఒత్తిళ్ల భారం తగ్గి వారిని ఆధునీకరించడంలో ఖచ్చితంగా మా పార్టీ వారికి అండదండలుగా ఉంటుంది. అక్కడ కొంతమంది సోదరులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. థ్యాంక్ యూ. గిరిజనులు మీరు ప్రకృతి మిత్రులు, కనీస సౌకర్యాలకు నోచుకొని దీనజనులు. ప్రకృతిని కాపాడుతున్నది జీవితంలో మాత్రం వెలుగు లేవు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా గ్రామాల్లో కరెంటు లేదు, రోడ్లు లేవు. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే ఇప్పటికీ డోలు కట్టి జట్టి కట్టి మోసులు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. క్షయ మలేరియా బారిన పడిన చాలా మంది చనిపోతారు. దేశవ్యాప్తంగా ప్రజలకు లైఫ్ లైన్ జీవిత కాల పరిమితి పెరుగుతుంటే పెరుగుతూ నల్లమల అడవుల్లోని చెంచు జాతి గిరిజనులకు లైఫ్ స్పాన్ తగ్గిపోవడం చాలా విచారకరం. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నుంచి గిరిజన ప్రాంతంలో గత 22 మంది రక్తహీనతకు లోనై చనిపోయారని వినడం చాలా బాధాకరంగా ఉంది. మనం ఎక్కడున్నాం? ఎక్కడ సాటి మనుషులకు కనీస వైద్య సదుపాయం అందివ్వలేక కడుపుండా తిండి పెట్టలేకపోతున్నామంటే గిరిజనుల దుస్థితి విచారించాల్సిందే. వారు మనలోని మన ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యులే. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఈ దుస్థితికి మనం తలదించుకోవాల్సిన విషయం. మన పార్టీ గిరిజనుల సంక్షేమానికి కంకణబద్ధంగా ఉంటుంది. అలాగే మైనారిటీలు మా ప్రాధాన్య వర్గాల్లో ఉన్నారు. పేదరికం, అవిద్య, నిరుద్యోగం ఈ వర్గాలను సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కాలేని స్థితికి చేర్చాయి. ముస్లిం సహా ఇతర మైనారిటీ అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉంటుంది. ఏ విధంగా సాయం అందించాలో, ఏ రకమైన తోడ్పాటునివ్వాలో, ఆ వర్గాలను అభివృద్ధి పథంలో చేర్చాలో చేసి తమ సమాజంలో సమాన అవకాశాలు పొందగలుగుతుందో, ఆ విధంగా అన్ని రకాలుగా వాళ్ళకి సహకరించడం కోసం మేము ముందుంటాం. భూముల వినియోగ విధానం, ఇంతకు ముందు భూముల్ని నమ్ముకునే వాళ్ళం, ఇప్పుడు పరిస్థితి భూముల్ని అమ్ముకుంటున్నాం. ప్రభుత్వ ఆస్తుల్ని భూముల్ని అమ్మేస్తుంది. బడ్జెటరీ సపోర్ట్ అంటూ భూముల్ని అమ్మి సొమ్ము చేసుకుంటుంది. ప్రభుత్వ భూముల్ని అమ్మటం కూడా, ప్రభుత్వే భూములు అమ్మటం అనేది చాలా అన్యాయం. భూములు అమ్మటం అంటే మన బిడ్డల భవిష్యత్తును మనం అమ్ముకోవటమే. తాత్కాలిక లబ్ధి కోసం ఫ్యూచర్లో మన బిడ్డలకు చాలా అన్యాయం చేస్తున్నాం అనిపిస్తుంది. అందుకే మన పార్టీ ప్రభుత్వ భూముల్ని అమ్మటానికి వ్యతిరేకం. ప్రజల ఆస్తులకు ప్రభుత్వం ధర్మకర్తలా ఉండాలి కానీ దళారీలా ఉండకూడదు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనని SEZ భారీ పరిశ్రమకు రైతుల నుంచి ప్రభుత్వం 1,000 ఎకరాలు లాక్కోవటం ఏమి న్యాయం? పచ్చని పంట పొలాల్లో ఎప్పుడు ఏ ఫ్యాక్టరీకి ఏ ఫ్యాక్టరీ పునాది లభిస్తుందోనని, ఏ పరుగుబడి వర్గం తన భూముని లాక్కుంటుందోనని రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎస్సీజన్ల కోసం, పరిశ్రమల కోసం పంట భూములను సేకరించబో, దానికి మేము వ్యతిరేకం. వీటి పేరిట వేల ఎకరాలు భూములు ధారదత్వం చేయడానికి సమర్థిస్తాం. అలాని మేము పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదు. పరిశ్రమలు రావాలి, ప్రగతికి ఊతం ఇవ్వాలి, మన ఆర్థిక సంపత్తి పెంచుకోవాలి. కాకపోతే వీటిని పంట పొలంలో కాకుండా వ్యవసాయానికి వినియోగులని భూముల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకు అన్ని విధాల మా పార్టీ వారికి సపోర్టుగా ఉంటుంది. గాంధీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం ఇదన్న ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఒక రూపాయి కింద స్థాయికి వెళ్లేసరికి చిక్కి పైసలు అయిపోతుందంటే దానికి కారణం గ్రామాలని గ్రామాలే పరిపాలించుకోవలేని పరిస్థితి. దానికి గ్రామ స్వరాజ్యం రావాలి. గ్రామాలు దేశాభివృద్ధికి పట్టుకొమ్మలని, గ్రామ వికాసమే నిజమైన స్వరాజ్యమని ఏనాడో మహాత్మా గాంధీ చెప్పారు. ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధికి చిరునామాలు. ఇప్పుడు గ్రామాల్లో బతుకు తెరువు కోసం వెతుకులాటలు, పట్టణాలకు వలసలు, నగరాలు కిటకిటలాడుతుంటే పల్లెలు కళా విహీనంగా ఉంటూ కళనే కోల్పోతున్నాయి. గ్రామాలు జీవం కోల్పోతున్నాయి. మునుపటి హుందాతనం, ఉత్సాహం ఇప్పుడు లేదు. అలాగే వదిలేస్తే ఒకనాటి పల్లెలు పట్టుకొమ్మలు కాదు, పట్టు తప్పిన కొమ్మలవుతాయి. వలసలు ఆపాలి. పల్లె వలసలకు నాణ్యమైన జీవితాన్ని ఇవ్వాలి. వారు నాణ్యమైన జీవితంతో పల్లెల్లో ఉంటూ సుఖశాంతులతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అబ్దుల్ కలాం చూపిన మార్గంలో పల్లెల్లో పట్టణ సౌకర్యాలు కల్పించడం, దీన్ని ప్రొవిజన్స్ ఆఫ్ అర్బన్ ఎనిమిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ వంటివి, అలాంటివి అమలు చేయాలి. గ్రామాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడం మా ఎజెండాలో ముఖ్య అంశంగా ఉంటుంది. కానీ ఇప్పటికీ గ్రామాలు స్వావలంబన చేకూరడం లేదు. గ్రామ స్థాయి వరకు స్థానిక సంస్థలు అధికారులు నిధులు ఇచ్చి పాలనలో ప్రజలను భాగస్వాములను చేయాల్సి ఉంది. అన్ని రకాలుగా నిధులని బదలాయిస్తాం, విధులని అప్పగిస్తాం. స్థానిక సంస్థలకు జవసత్వాలు ఇచ్చి నిజమైన గ్రామ స్వరాజ్యం వైపుగా ఈ పార్టీని తీసుకువెళ్తామని చెప్పడానికి గర్వపడుతున్నాను. వెనుకబాటుతనం, ఓసీ కులాల్లో కూడాను ఆర్థికంగా వెనుకబడి వాళ్ళకి సరైన జీవిత ప్రమాణాలు లేక వైద్యం అందక ఉన్నత తెలివితేటలు ఉన్నా, మేధస్సు ఉన్నా, ఉన్నతమైన విద్యల వైపు వెళ్ళలేక అవి చదువుకోలేక వాటిని అందుకోలేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. దానికి ఉన్న రిజర్వేషన్స్ కి తోడుగా వెనుకబాటుతనం అనే దాని మీద చేయూతనిస్తుంది మన ఈ ప్రభుత్వం, మన తన ఈ యొక్క పార్టీ. కొన్ని శతాబ్దాలుగా వింటున్న మాట వెనుకబాటుతనం, కానీ రెండు దశాబ్దాలుగా మరో కొత్త కోణం, మరో కొత్త మాట వింటున్నాం. అది ఆర్థిక వెనుకబాటుతనం, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో ఆర్థిక వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పక్క పేదల్ని దారిద్ర్యం నుంచి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటే మరో పక్క ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. పూట గడవక పస్తులుంటున్నాయి. పేదరికానికి కులం లేదు, మతం లేదు. ఆర్థిక వెనుకబాటుతనం కూడా సామాజిక సమస్య. ఇది ఆత్మ గౌరవ సమస్య. ఈ పార్టీ ఈబీసీ అని ప్రత్యేకంగా ఒక వర్గంగా గుర్తిస్తుంది. పేదలైతే చాలు, వెన్నంటి నిలబడుతుంది, వారికి ఆసరాగా ఉంటుంది, బాసరగా నిలుస్తుంది. తెలంగాణ దీని మీద నేను ఒక్కడిని తీసుకునే నిర్ణయం కాదని ముందే చెప్పాను. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల్ని వివరించాలి. అలాగే అలాంటి వెనుకబాటు తనమే ఆంధ్ర కోస్టల్ ఆంధ్రలోనూ ఉంది, రాయలసీమలో కూడా ఉంది. తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నారు దాసరిజీ. తెలంగాణ కోటి సమస్యల కోనగా ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ సమస్యలున్నాయి, బాధ ఉంది, ఆక్రోశం ఉంది, ఆకలి ఉంది, రోదన ఉంది, అణిచివేత ఉంది, తోపిడి ఉంది, కరువు ఉంది, కన్నీళ్లు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి. మా గోడును పట్టించుకునే నాథుడే లేడా అనే నిస్సహాయపు ఆర్తనాదాలు ఉన్నాయి. అన్నిటికీ మించి వెనుకబాటుతనం ఉంది. కానీ ఇక్కడే ఉద్యమ సూర్యుడు ఉన్నాడు, నైజాం నిరంకుశ పాలన అంతం చేసిన యోధులు ఉన్నారు. పోరాటం త్యాగం గురించి ఇక్కడ నేలపైన ఏ చెట్టును అడిగినా చెప్తాయి. ధిక్కారం తిరుగుబాటు అంటే ఏమిటో ఇక్కడ ఏ కొండను అడిగినా తెలుస్తాయి, వివరిస్తాయి. అది హనుమకొండ, దేవరకొండ, నల్లగొండ, ఏ కొండ అయినా సరే తెలంగాణ గొప్ప చారిత్రాత్మక కేంద్రం, సాంస్కృతిక ప్రాంతం. ఇక్కడ ఎన్నో గొప్ప సాహిత్యం, కళలు విలసిల్లాయి. ఇక్కడ సహజ వనరుల కొరత లేదు, మానవ వనరులకు అంతకంటే కొరత లేదు. కానీ నీళ్లు నిధులు నియామకాల విషయంలో అన్యాయం జరిగిందనే వాదన ప్రజల్లో బలంగా ఉంది. కానీ ఈ భావన తెలంగాణ సోదరుల్లో కలగటానికి కారణం ఇన్నాడు మన వాళ్ళు పాలనా విధానాలే అని చెప్పచ్చు. మన గత పాలకులు చూపించిన నిర్లక్ష్యం, వివక్షతే నేడు తెలంగాణ సమస్య రావడానికి కారణం. తెలంగాణకు ఈ రోజు ఉన్నది ఆత్మగౌరవ సమస్య, అభివృద్ధి సమస్య, వెనుకబాటుతనం వల్ల ఏర్పాటు వాదాలు వస్తాయి. అన్న తమ్ముల్లా కలిసి ఉన్న వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడదాం, సెంటిమెంట్ ని గౌరవిద్దాం. విడిపోవటం అనివార్యం అయితే, అది ప్రజాభీష్టం అని అనుకుంటే కూర్చుని సామరస్యంగా అది సాగిపోవటానికి మా వంతు కృషి చేస్తాం, దానికి సహకరిస్తాం. రాష్ట్రంలో అలాగే చాలా ప్రాంతాలు నేటికి వెనుకబడి ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఉన్న కోస్తా ప్రాంతంలో వెనుకబడుతనం ఉంది. కోస్తాలో నీళ్లే కాదు, కన్నీళ్లు ఉన్నాయి. రాయి తేలిన రతనాల సీమ నేడు చాలా ప్రాంతాలు వెనుకబడి కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల మా ఈ పార్టీ, మన ఈ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇప్పుడు ఏ జెండా అయితే మనం చూడాలని అది రెపరెపలాడుతుంటే చూడాలని తహతహలాడుతున్నారు. మీకే కాదు నాకు అనిపిస్తోంది. ఈ రోజున ఆ జెండా ఆవిష్కరించడానికి సమాయత్తం అవ్వాలని, దాన్ని జన సామాన్యుల నుంచి ఎవరైనా సరే మీరు ఏర్పాటు చేశారా? ఓకే, ఈ జెండా వందనాన్ని వికలాంగుల సోదరుల ద్వారా ఆవిష్కరించాలి అనుకుంటున్నాము. ప్లీజ్ Thank you.
24 గంటలు ఈ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ప్రధాన సేవకుడు మీలో ఒకరైనా నా వరకు అందరూ 24 గంటలు అన్ని దిశల నలు దిశల వెళ్లి ఆల్ నూక్ అండ్ కార్నర్స్ కు వెళ్లి మారుమూల ప్రాంతాలు వెళ్లి శ్రమిస్తామని చెప్పడానికి ఆ కిరణాలు సాక్షి. ఆ శక్తిని చివరి వరకు తీసుకెళ్తాం. సూర్యుడికి హలో ఇంకా సూర్యుడుకున్న ఎరుపు రంగు రెవల్యూషన్ మార్పు విప్లవం మనందరం కోరుకునే మార్పుకు చిహ్నం అందులో ఉన్న ఎరుపు రంగు. తెలుపు అది ఒక్క రంగు కాదు, ఎన్నో వర్ణాల మిళితం. అలాగే ఈ రోజున ఈ మన పార్టీ ఏ ఒక్కరిదో కాదు, ఈ సేవకుడు అందరి వాడు, అందులో ఉన్న తెలుపు రంగు అందరిది, అన్ని రకాల వారు అందులో చోటు చేసుకుంటేనే అది స్వచ్ఛంగా తెల్లగా మారింది. ఆ తెలుపు ధనం స్వచ్ఛతకు, పారదర్శకానికి, క్లీన్ గవర్నెన్స్ కి, సుపరిపాలనకు వాటికి తీటు దానికి ప్రతీక. ఆ పచ్చదనం సస్యశ్యామలానికి. ఆ సస్యశ్యామలమే లేకపోతే మనకి జీవనాధారం లేదు.